సంధ్యావందన సమయంలో గాయత్రి ముద్రలు వేయటం అనేది శాస్త్రం విధించిన ఒక రూల్ అన్నమాట. శాస్త్రం అంటేనే అది అలాగే పాటించాలి, దాంట్లో మార్పులు చేర్పులు చేయకూడదు. ఈ పాటికి మీరు ఎవరన్నా ప్రాక్టికల్గా కాస్త అబ్జర్వ్ చేసి ఉంటే, అట్లీస్ట్ ఫస్ట్ ముద్ర సుముఖం అంటే నేను రెడీగా ఉన్నాను. ఎవరన్నా రెడీగా ఉంటేనే క్లాసు జరుగుతుంది. ఎవరు లేరనుకోండి, క్లాస్ ఎవరికి చెప్తారు? క్లాస్ ఎవరికి చెప్తారు? ఎవరు రెడీగా ఉంటే వాళ్ళకి చెప్తారు. సో మనం రెడీగా ఉన్నామని దేవతలకు చూపిస్తాం అనమాట. ఎవరికి చూపిస్తాం? గాయత్రి మాటకి, ఆ సవితా దేవతకి. ఆ భర్గ తేజస్సు నాలోకి ప్రవేశింపజేయి, అది నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మనం సుముఖం అని మొట్టమొదటి ముద్ర వేస్తాం. ఇది గాయత్రి మంత్రానికే కాదు, ఏ విద్య నేర్చుకోవడానికైనా ఈ సుముఖం అనే ముద్ర వేసుకుని కూర్చుంటే కాసేపు ఆ తర్వాత ఆ పుస్తకం రాసిన రచయితకి, అలాగే ఆ పుస్తక రూపంలో మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న గురువుకి నమస్కారం చేసుకుని అప్పుడు ఆ పుస్తకాన్ని చదివితే అది ఎంత కష్టమైనదైనా అర్థమవుతుంది. ఎందుకంటే వీఆర్ రెడీ టు అండర్స్టాండ్, వీఆర్ రెడీ టు రిసీవ్ ది నాలెడ్జ్. అది సుముఖం. అలా మిగతా మనం చాలా వరకు చెప్పుకున్నాం. దాంట్లో ఇవాళ ఒక చిత్రమైన ముద్ర ఉంది ఇట్లా, యమపాశం. పాశం అంటే తాడు, పాశం అంటే సింపుల్గా తాడు. తాడు అంటే మనది అందరం చూస్తూనే ఉంటాం, ఎప్పుడు రకరకాల తాళ్ళు చూస్తాం. గేదెలను కట్టేసేవి, మనుషులను కట్టేసేవి, లేకపోతే ఏవైనా కొట్లాలు కట్టేవి ఇలాగా. అలాగే మనల్ని కట్టేసేది ఏంటి, మనిషిని మొత్తంగా కట్టి పడేసేది పాశము అంటాం. పాశహస్తుడు అంటాం ఎవరిని, శివుణ్ణి పాశహస్తుడు అంటే శివుడి చేతిలో కూడా పాశం ఉంటుంది. అమ్మవారు, ఏ అమ్మవారు అయినా సరే అమ్మవారు అందరి చేతిలో కూడా పాశం ఉంటుంది. అవన్నీ ఏంటంటే పాశం దేనికి గుర్తు అంటే కట్టి పడేసే శక్తి అని అర్థం. ఏది కట్టి పడేస్తుంది ఎవరినైనా, వాడిలో ఒక రకమైన ఆనందాన్ని కలిగించేది ఏదైనా ఉన్నది అని తెలిస్తే ఎవరైనా సరే దానికి కట్టుబడి ఉంటాడు. అంతే, ఎవరు కట్టేరు నిజంగా, చేతులు కాళ్ళు తాళ్లతో కట్టేరు. అస్త్రాలు వాటి గురించి చెప్తారు, బ్రహ్మాస్త్రం వేసారంటే ఆంజనేయ స్వామి మీద, అది బయటికి ఏం కనిపించదు, ఆయన కాళ్ళు చేతులు కదలవు. అంతే, బ్రహ్మవరం ఇచ్చాడు కాబట్టి ఇంకే మామూలు తాళ్లతో కట్టేస్తే అది పనిచేయదని. ఆ తర్వాత అది ఎలాగా, ఈయనంతా ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి కట్టుబడ్డాడు కానీ హనుమంతుడు లేకపోతే కట్టుబడ్డాడు. అలాగే మనం కూడా మనంతటా మనం కొన్ని పాశాలు పెట్టుకుంటాం, ఇది లేకపోతే బతకలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ, పుస్తకాలలో అంతా ఎండగా ఉంటుంది, అప్పుడు ఏసీ లేకపోతే బతకలేనండి, ఏసీ లేకపోతే బతకలేము అదేంటి, ఇదివరకు లేదు కదా. ఇప్పుడే అంటే ఇప్పుడు ఫ్రీగా అన్ని చోట్ల అందరూ లోన్లు ఇస్తున్నారు కొనుక్కోవడానికి, 0% లోన్. కాబట్టి నెలకి ఒక 1500 ఎంతో కడితే, 2000 లేకపోతే 3000 కడితే అయిపోతుంది. ఆ మాత్రం డబ్బులు ప్రతి వాళ్ళ దగ్గరే అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, ఇంకా ఏసీ వాడకం ఎక్కువైపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అల్ట్రావైలెట్ కిరణాలు భూమికి రావడానికి వీలుగా ఓజోన్ పొర చిల్లు ఎక్కువ అవుతుంది. అంటే మనకు మనమే చిల్లు పెట్టుకుంటున్నాం, ఎవరి గురించి అనుకోక్కర్లేదు. ఎవరి వేలుతోటి వాళ్ళు కళ్ళు పొడుచుకోవటం అంటే ఇదే, మనిషి తన కళ్ళను తానే పొడుచుకుంటున్నాడు, సైన్స్ అని పేరు చెప్పుకొని. అలాగా పాశబద్ధుడు అవుతున్నాడు, చేసి ఇలాంటి బతకలేము అనే వాళ్ళని నవ్వాలి, హాయిగా బతుకుతాం, కాకపోతే అదొక పాశం. అలాగే మేము ఇది తినకపోతే ఉండలేమండి అంటాం, అదొక పాశం. ఫలానా వాళ్ళని చూడకుండా ఉండలేమండి, అదొక పాశం. నెలలోనే ఇంత డబ్బులు వస్తే కానీ బతకలేమండి అనేది ఒక పాశం. పాశం అంటే తాడు, ఆ తాడు మనల్ని కట్టిపడేస్తుంది. అక్కడ తాడు ఉండదు, బొంగరం ఉండదు, మనమే అన్నీను, మనమే తాడు, మనమే బొంగరం, మనమే తిప్పుకుంటూ ఉంటాం. ఎవడు తిప్పడు, దేవుడు అండి, దేవుడు చిత్రం అన్ని తిప్పుతుంటాడు, ఇలాగ అంతా ఆడిస్తూ ఉంటాడు అని కోచుకోలు కబుర్లు చెప్తూ ఉంటారు. అవన్నీ అబద్ధాలు. మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడని గురువుగారు చెప్పిందని గట్టిగా గుర్తుపెట్టుకుంటే ఈ యమపాశం అర్థమవుతుంది. అష్టాంగ యోగం అనేది ఎందుకు ఇచ్చారు? అష్టాంగ యోగం అంటేనే దాంట్లో 8 భాగాలు ఉంటాయని. ఆ 8 భాగాలు వస్తే అప్పుడు మనం యోగం వచ్చినట్టు అంతే తప్ప సమాధి ఒక్కటి వస్తే కాదు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చినప్పుడు అష్టాంగ యోగం. దాని ఫలితం ఏంటంటే మనం ఆనంద స్థితిలో ఉండటం ఎప్పుడు. అంతేగాని అంతకంటే ఏమొచ్చినా వేస్ట్. అష్టాంగ యోగం చేశాం కాబట్టి ఏమో బ్రహ్మాండంగా ఆసనాలు వేస్తాం, రాష్ట్రపతి మెడల్ వచ్చింది. రాష్ట్రపతి మెడల్ వచ్చినా ఒకటే, మెడల్ రాకపోయినా ఒకటే, ఆనందం రాకపోతే. అలాగ చెప్పిన యమనియమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొట్టమొదటిదే అష్టాంగ యోగంలో యమము. అంటే మన మీద మనకు డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండి తీరాలి. ఎవరికి ఉండి తీరాలి? మేము సాధన చేసుకుని మేము మా అంతటా మేము ఆత్మజ్ఞానం అలాగే బ్రహ్మజ్ఞానము సంపాదిస్తాం అని ఒక నిర్ణయానికి వచ్చిన వాళ్ళకి ఇది. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళకి కాదు, మాకు ఎందుకండి బాబు ఇవన్నీ అంటే మానేటివే. ఎవరికి ఋషులు చాలా క్లియర్గా చెప్తారు, ఏమండి నేను మాంసం తింటాను, మరి ఇదంతా చెయ్యొచ్చా అంటే తింటే తిను, నేను వద్దం లేదే అంటాడు. ఏమంటే మేము శుభ్రంగా తాగుతాం, తాగు, నేనేం వద్దం లేదే అంటాడు ఋషి. మరి ఒక చోట చెప్పారు కదా ఇవన్నీ రాకూడదు, ఇవన్నీ తినకూడదు, అవన్నీ ఎవరికి చెప్తామో గుర్తుపెట్టుకో. మేము చెప్పిన జ్ఞానం నీకు రావాలి అనుకుంటే, మేము చెప్పిన జ్ఞానం నీకు బాగా అర్థమయ్యి మాకులాగా ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఆ బ్రహ్మవర్చస్సు సంపాదించి పరమపూజ్య గురుదేవుల జీవితం ఎలా ఉందో అలాంటి ఒక జీవితం మనం జీవించాలనే ఒక గొప్ప నిర్ణయం కనుక మనం తీసుకోగలిగి ఉంటే అప్పుడు వాళ్ళు మానేయాలి. అంతేగాని అందరూ మానేయక్కర్లేదు. అందరూ మానేస్తే షాపులన్నీ ఏమైపోతాయి, దేశం అంతా ఏమైపోతుంది, చాలా దుర్గతి పడుతుంది. అవి లేకపోతే అసలు గవర్నమెంట్కి డబ్బులే రావు. కాబట్టి తాగాల్సిందే తాగేవాళ్ళకి, మనకు కాదు. ఎవరైతే బ్రహ్మజ్ఞానం కోరుకుంటారో, ఎవరైతే బ్రహ్మవర్చస్సు కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా యమ నియమాల్లో చెప్పిన ఆ 2 పాటించి తీరాలి. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, తర్వాత అపరిగ్రహము, ఇవాళ వరుసగా ఉన్నాయి మనకు. శుచి, తర్వాత ఈశ్వర ప్రణిధానం, ఇలాగ మొత్తం 10 ఉంటాయి. ఆ 10లో మొట్టమొదటి యమము. ఆ యమములో చెప్పిన 5 పాటించాల్సిందే, అది సెల్ఫ్ డిసిప్లిన్. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనే దానికే యమము అని పేరు. అలాగా నియమించేవాడే యముడు. యముడు అంటే ప్రాణాలు తీసేవాడని తప్పు అర్థం ఉంది. యముడు ప్రాణాలు తీయడు. యముడు అనేది ఒక పోస్ట్ అనమాట. ఆ పోస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ శక్తి పనిచేస్తుంది. పనిచేసి పదార్థంలో ఉన్న ఆ జీవుణ్ణి, పదార్థాన్ని విడగొడుతుంది. విడగొట్టే శక్తి అంతే అది. సింపుల్గా బ్యాటరీ అయిపోయింది అనుకోండి, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది, వెంటనే ఏం చేస్తున్నాం మనం? మన సెల్ ఫోన్ అయితే మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటున్నాం, మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అలా కాకుండా ఇదివరకు బ్యాటరీస్ ఉన్నాయి, ఇప్పుడు కూడా పెంటార్చ్ ఇలాంటి వాటిలో అవి అయిపోతే ఏం చేస్తాం? వాటికి రీఛార్జ్ ఉన్నాయి, లేనివి ఏం చేస్తున్నాం? పడేస్తున్నాం, పడేసి కొత్తది పెట్టుకుంటున్నాం. దాన్ని అప్పుడు బ్యాటరీ ఏమైనట్టు చచ్చిపోయినట్ట, లేకపోతే బ్యాటరీలో ఉన్న పవర్ అంతా అయిపోయిందనా? బ్యాటరీలో పవర్ అయిపోతే ఎక్కడికి పోయింది? నథింగ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ నథింగ్ కెన్ బి డిస్ట్రక్టెడ్. కాబట్టి అదే మళ్ళీ రూపాంతరం చెందుతుంది తప్ప ఎక్కడికి పోదు. ఎలక్ట్రిసిటీ ఏమైంది? మాటలు గాను, కాంతి గాను, బొమ్మలు గాను, ఇంకో శబ్దం గాను, ఇలా రకరకాలుగా మారింది తప్ప. మారి ఏమైంది? ఆ రూపాలు తీసుకుంది, అటు వెళ్ళిపోయింది, అప్పుడు ఇది తగ్గిపోయింది. మళ్ళీ దాన్ని ఆకాశంలోంచి ఎలక్ట్రిసిటీని మనం బ్యాటరీలోకి ఇంజెక్ట్ చేస్తాం, ఛార్జ్ చేస్తాం. అదంతా కూడా గమనిస్తే అక్కడ జరుగుతున్నది కూడా యమమే. యముడు అనే శక్తి, యముడు అనే శక్తి ఏం చేస్తాడు, పదార్థాన్ని శక్తిని విడగొడతాడు, పదార్థాన్ని ప్రాణాన్ని విడగొడతాడు. ఎందుకు, పదార్థం పనిచేయని స్థితికి వచ్చేస్తే. బ్యాటరీ పాడైపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ కాదు. అలాగే బాడీ పాడైపోతే వాడు ఎంత జ్ఞాన సంపన్నుడైనా ఎంత శక్తివంతుడైనా శరీరం సహకరించగట్టలేదు అనుకోండి, ఆ ఈ బాడీ లేవలేదు, కొత్త తీసుకుందాం హ్యాపీగా ఉంటుందని ఆయన ఒక తండ్రి తండేసి బకెట్ కిక్ ది బకెట్ అంటాడు, వెళ్ళిపోతాడు. మన కళ్ళెదుటే మన ప్రేమ స్వరూపుడైన మాస్టర్ వెళ్ళిపోయారు కదా, ఈ ఆల్సో కిక్ ది బకెట్. ఎందుకు, బాడీ సహకరించట్లేదు. ఆయనకి ఎన్ని ఉన్నాయో చాలామంది చెప్తుంటారు, దగ్గర నుంచి చూసాం మేము, ఇంకేముంది, సాక్షాత్ శివుడే ఆయన, శివుడు గరళం మింగినట్టుగా లోకాల బాధలన్నీ పెట్టుకున్నాడు ఆయన ఇలాగా. అవన్నీ ఒక ఎత్తు, మన వాటి గురించి కాకుండా మన సెల్ఫ్ డిసిప్లిన్ అనే దాని గురించి గుర్తుపెట్టుకుంటూ ఆ సెల్ఫ్ డిసిప్లిన్కి ఈ యమపాశం అనే ముద్ర వేసుకోవాలి. ఈ ముద్రలో గమనించాల్సిన వేళ్ల అమరిక ఎలా ఉందో చూడండి. మన ఎడమ చేతిని పైకెత్తి పెట్టుకున్నాం, దాంట్లో మధ్యవేలు బొటన వేలు కలిసాయి, చూపుడు వేలు పైకుంది. అలాగే కుడి చేతి చూపుడు వేలు ఎడమ చేతి చూపుడు వేలుతోటి ముడిపడింది, లాక్డ్ పొజిషన్లో అనమాట. చూస్తున్నారు కదా యమపాశం అనే ముద్ర. ఈ రకంగా ముద్ర వేసుకుని మనలో, ఈ రకమైన ముద్ర వేసుకుని మనలో ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనకు వస్తుంది అనుకోవాలి. వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది, లేకపోతే రాదా. ఆ మెంటాలిటీ ఉందనుకోండి, సెల్ఫ్ డిసిప్లిన్ అనే మెంటాలిటీ ఉంటే, అది పాటిస్తూ ఉంటే, అప్పుడు ఈ ముద్ర వేస్తే ఇంకా ఎక్కువగా మనకు దాంట్లో బెనిఫిట్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సాధనకి సంబంధించిన దాంట్లో మొట్టమొదటి నియమం ఏంటి, అనుకున్న టైంకి కూర్చోవటం. పొద్దున్న ఆరింటికి కూర్చోవాలనుకుంటే ఆరింటికి కూర్చోవాలి, అంతేగాని ఆరుకి ఒక నిమిషం ఉందనిగా పరిగెట్టుకుంటూ వచ్చి అప్పటికప్పుడు కూర్చోవడం కాదు. మనస్సు టెన్షన్ తోటి ఈ పనులు ఏమి చేయకూడదు. ఫస్ట్ చాలా అలవోకగా, అలవాటు అయినట్లుగా చెయ్యాలి. ఆరింటికి మనం ఏదన్నా చెప్పడానికి కూర్చున్నాం అనుకుంటే మన పనులన్నీ చేసుకుని మనం వచ్చి కూర్చుని టైం చూడకుండానే కూర్చుంటే 5 నిమిషాలకు కారు, 4 నిమిషాలకు కారు అవ్వాలి. అంతే తప్ప పార్టీ చూసుకుని అబ్బో 5 నిమిషాలకు కారు అయిందని గబ్బ 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 అప్పుడే లేచి మామ కడిగేసి గబ్బో 2 చుక్కలు నీళ్లు పోసేసుకుని మంచి పట్టలు కట్టుకుని కూర్చునేసరికి 6-5 అయిపోతుంది. అయ్యో 6-5 అయిపోయింది ఎలాగా. ఇలాంటి వాటితో చేస్తే కుదరదు. అవంతా కూడా మొదట్లో అలాగే ఉంటుంది, తర్వాత తర్వాత మెల్లిగా బాగా అలవాటు అయితే సరిగ్గా ఒక 5 నిమిషాలకు 6కి మనంతటా మనం వాచి కూడా చూడకుండా వచ్చి కూర్చుంటాం. 6 రోజు గాయత్రి జపం చేస్తాం 1 గంట సేపు అంటే బాడీకి అలాగ మెల్లిగా అలవాటు అవుతుంది. అలాగా ఎంతసేపు కూర్చోవాలి మళ్ళీ, అదొక కండిషన్. అది కూడా మనమే నిర్ణయించుకోవాలి. ఈ యమం ఎప్పుడు కూడా గురువు నిర్ణయించడు. గురువు గారు ఏం చెప్పారంటే 3 మాలలు చేయండి, ఒకటి నీ కోసం, ఒకటి కుటుంబం కోసం, ఒకటి సమాజం కోసం. అంతేనా, 3 చేస్తే చాలంటే మినిమం అది, ఆ తర్వాత ఎంతనో చేయొచ్చు. అధికస్య అధికం ఫలం. ఈ యమము అనేది మనం ఏం చేయాలి, మనంతటా మనం గురువు గారు ఇచ్చిన వాటిలో నచ్చినవి తీసుకుని, ఇంకొకళ్ళు చెప్పారు అని కాకుండా, ఇంకొకళ్ళు చూస్తారని కాకుండా మన మీద మనం ఇంపోజ్ చేసుకోవాలి. అవి చేయలేకపోతే గింజుకోకూడదు, వాళ్ళు చేయలేకపోయాను చూసి సచా అనుకోకూడదు, సరే వాళ్ళు చేయలేకపోయాం, నెక్స్ట్ టైం యూ డోంట్ ఫెయిల్. గురువు గారు అంటారు, నేను ఒక్కరోజు కూడా అన్నం తినకుండా ఉండలేదు, 5 మాలలు చేస్తేనే అన్నం తింటానని నియమం పెట్టుకున్నాను, అది ఎప్పుడు భంగం కాలేదు అంటారు. అంత డిసిప్లిన్ ఉంది, సెల్ఫ్ డిసిప్లిన్. అలాగే నేను ఎప్పుడు కూడా అస్వాద వ్రతం పాటించాను, పూర్తిగా నా నాలుక నా అదుపులో ఉంది. మన నాలుక మన అదుపులో ఉందా లేదా ప్రశ్నించుకోవాలి. ఊరికే ఈ పాశం వేసామని చెప్పి ఇంకేం వచ్చేసింది అనుకోకూడదు. ఆ పాశం యమపాశం అనే ముద్ర వేస్తూ శివ ప్రిన్సిపుల్ చేస్తున్నావు లేదా, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, అర్ధ సంయమనము, విచార సంయమము. బోల్డ్ డబ్బులు వచ్చేయండి అనుకోకుండా మాకు కొంత ఆస్తి కలిసింది అనుకుందాం, కాసేపు 10 లక్షలు 15 లక్షలు, ఇంకేముంది జలసాగా 2-3 లక్షలు ఆటి వెళ్ళి ఇటు వెళ్ళి షాపింగ్ చేసేసి వేస్ట్ చేయకూడదు. వచ్చాయి కాబట్టి దాని ఎందుకు వచ్చాయి, దాని విలువ ఏంటి, ఇవి వచ్చిన దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి, ఇలా ఆలోచించుకోవాలి. అర్ధ సంయమం, అలాగే ఆలోచనల మీద సంయమం, అలాగే టైం మీద సమయం మీద సంయమం, ఇవన్నీ కూడా మనం చేయటం అనేది యమపాశం. ఈ దీని ఏమంటాం, మనం ఈ రకమైన యమ పాశాన్ని ఎవరికి వాళ్లే వేసుకోవాలి? ఎప్పుడు వేయుడు పాశాన్ని. యముడు అఘోరి అంటాం, యముడిని అఘోరి అంటే అర్థం ఏంటంటే మంచివాడికి మంచివాడుగా కనిపిస్తాడు, అందంగా సుందరంగా కనిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నచికేత బాగా కనిపిస్తాడు, అదే ఘోరమైన పాపాలు చేసిన వాడికి భీకరంగా కనిపిస్తాడు. ఆంజనేయ స్వామి కూడా అంతే, అఘోరం. శని అంతే, అఘోరుడు అంటే మంచివాళ్ళకి మంచిగాను చెడ్డవాళ్ళకి చెడ్డగాను కనిపిస్తాడు. అలాంటి యముడు అనే ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, యముడు అంటే నియమించేవాడు. ఇప్పుడు సముద్రం ఉంది, అది దాటదు. సముద్రం దాటిందంటే ఉప్పిరి వచ్చేస్తుంది, ఒక ఊళ్ళో ఊళ్ళు కొట్టుకుపోతాయి. కాబట్టి దాని లిమిట్లో అది ఉంటుంది. అలాగా మనంతట మనమే మనం కొన్ని లిమిట్స్ ఏర్పరచుకొని దాని ప్రకారం పనిచేయాలి. మనం కిందసారి శాటర్న్ చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఒక రింగ్ ఉంటుంది శాటర్న్ రింగ్ అని, అది సృష్టిలోనే ఉంది. అలాగే మనం కూడా ఒక రింగ్లో ఉండిపోతాం. అవి మన అభిప్రాయాలు. మన అభిప్రాయాలు ఏంటి? మేము హిందువులు, మేము ముస్లింలు, మేము క్రిస్టియన్స్, మేము జొరాస్ట్రియన్స్, మేము ఇంకో రకం, మేము అసలు దేవుడే లేడు అని గట్టిగా నమ్ముతాం. ఇలాంటి వాళ్ళు రకరకాల ఎవరి నమ్మకంలో ఎవరి అభిప్రాయంలో వాళ్ళు ఒకరు గిరి గీసుకుని కూర్చుంటారు. అసలు ఆ గిరి కాకుండా ఉండాల్సిందేంటి? మనందరం కూడా ఆత్మస్వరూపులు, భగవంతుడి పుత్రులు, లేదా భగవంతుడి పుత్రికలు అనేది ఆ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఏదైతే ఉందో అది గుర్తుంది. అది గుర్తు కాకుండా మిగతా ఏమి గుర్తుందో మనం రింగులో దొరికిపోయినట్టే, శనికి దొరికినట్టే. శని అన్నా ఏముడన్నా ఒక రకంగా అదే. కాబట్టి ఆ రింగులోంచి బయటపడాలంటే ఏం చేయాలి? దాని సంగతులు తెలుసుకొని ఆ దేనికి చిక్కకుండా ఉంటే, దేనికి మనం చిక్కకుండా ఉంటే యముడు లేకపోతే శాటర్న్ బాధించకుండా ఉంటాడో దానికి చిక్కాలి. పరిమితమైన తత్వాన్ని నుంచి బయటపడటం అనేది, రింగ్ నుంచి బయటపడటం అనేది, రింగ్ పాస్ నాట్ అని ఉంటుంది. రింగ్ పాస్ నాట్ అంటే వీడు ఆ రింగ్ దాటి వెళ్ళడు, పరిధి దాటి వెళ్ళడు. ఒక ఆవు మెడకి తాడు కట్టి గడ్డి మేయమంటే ఎంత దూరం వెళ్తుంది? తాడు వెళ్ళనిచ్చినంతే వెళ్తుంది, ఎక్కువ వెళ్ళదు. అలాగే మనిషి కూడా తన అభిప్రాయాలు అనే తాడుతోటి కట్టి వేయబడి, వీడికి మూడు గొంతులు ఉంటాయి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి, బ్రహ్మగ్రంథి. ఆ రకంగా మూడు పాశాలతోటి కట్టవేయబడి ఉంటాడు. అది ఎంత దూరమే తిరుగుతాడు, వాడు దాటి వెళ్ళలేదు. అక్కడ అలా కాకుండా నేను అపరిమితుడను, పరమాత్మ అంతర్యామి, ఎలాగైతే అంతటా వ్యాపించున్నాడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు అయిన పరమాత్మ నేను, అయమాత్మ పరబ్రహ్మ అని ఎవరైతే ధ్యానం చేయగలరో అప్పుడు వాళ్ళకి ఈ రింగ్ పాస్ నాట్ అనేది పోతుంది. ఈ రింగ్ పాస్ నాట్ పోవాలంటే ఏం చేయాలి? రింగ్ గురించి తెలుసుకోవాలి. భ్రాంతి పోవాలంటే ఏం చేయాలి? భ్రాంతి అని తెలియాలి. శంకరాచార్యులు వారు చెప్తారు, చీకట్లో ఒకడు కాలేసేట మెత్తగా తగిలి, ఇంకేముంది పాము కరిచి, పాము తొక్కేసాను నేను, కరుస్తుంది అనుకున్నాడు. అంతట్లో ఒకడు వచ్చి లైట్ వేసాడు, అది కాస్త పెద్ద తాడు మెత్తగా ఉంది. ఓ తాడు తొక్కి నేను పాము అనుకున్నాను. సర్ప రజ్జు భ్రాంతి అంటారు. అలాగే మనం మన జీవితం గురించి భ్రాంతుల్లో జీవిస్తాం. ఎప్పుడైతే ఇది భ్రాంతి అని తెలిసిందో అప్పుడు అసలు నిజం తెలుస్తుంది. మనం కిందసారి క్లాసులో చెప్పుకున్నాం, సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, కానీ సబ్స్టిట్యూటెడ్ ట్రూత్ ఏంటి? మనకు కనిపిస్తుంటాడు సూర్యుడు, తూర్పున కనిపిస్తాడు, సాయంత్రం దిగిపోతున్నట్టు, చీకటి తర్వాత మళ్ళీ ఉదయిస్తున్నట్టు, మళ్ళీ అస్తమిస్తున్నట్టు. ఇది అసలు నిజం కాదు, ఇది సబ్స్టిట్యూటెడ్ ట్రూత్ అనమాట. ఒరిజినల్ ట్రూత్ ఏంటి? సూర్యుడు అలాగే ఉంటాడు, భూమే తిరుగుతుంది, కానీ మనకు అలా కనిపిస్తుంది. కాబట్టి మనకు కనిపించే దాన్ని అర్థం చేసుకుంటూ అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా చెయ్యాలంటే ఖచ్చితంగా యమము పాటించాలి. ఒక్కసారి పతంజలి యోగ సూత్రాల్లో యమము గురించి ఏం చెప్పారో చదివి చూడండి, ఎంత గొప్పగా ఉంటాయో. అవి పాటిస్తే ఏమేమి వస్తాయో తెలుస్తుంది. అది యమపాశం. యమపాశం అయిన తర్వాత ఉన్ముఖోన్ముఖం. ఉన్ముఖం, ఉన్ముఖం అంటే ఎదురుగుండం ఉంటుంది, తర్వాత కిందకు ఉండటం, ఒకటి కిందకి ఒకటి పైకి. అంటే మనం మన చక్రాలు ఎన్ని ఉంటాయంటే ఆరు చక్రాలు ఉన్నాయి. ఆరు చక్రాల్లో మధ్యలోది అనాహతం, దీని కింద మూడు ఉంటాయి. ఆరు చక్రాలు కాదు కదా, ఏడు చక్రాలు, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం అనేవి కింద ఉంటాయి. ఆ తర్వాత అనాహతం వస్తుంది హృదయం. తర్వాత పైన ఏముంటాయి? విశుద్ధి, ఆజ్ఞ, సహస్రాలు ఉంటాయి. పైన మూడు, కింద మూడు, మధ్యలోది ఒక చక్రం ఉంటుంది, అది హృదయ కేంద్రం. అక్కడ హృదయ పద్మంలో భగవంతుడు ఉన్నాడు. ఈ హృదయం ఏం చేస్తుందంటే వీటిని వాటిని అన్నింటినీ కూడా సింథసైజ్ చేస్తుంది. అది పైన ఏమో కిందకు వస్తాయి, కిందమేమో పైకి వస్తాయి. ఉన్ముఖము అధోన్ముఖము రెండు కలిపి ఉన్ముఖోన్ముఖం అక్కడ ఆ మధ్య పాయింట్ ఒకటి, అంటే షట్చక్ర కోణం ఒక యాంగిల్ పైకి ఇంకొక ట్రయాంగిల్లో యాంగిల్ కిందకి ఉన్న మన ఆరు కోణాలు చక్రం వేస్తే ఆ రెండు కలిసినట్టు మధ్యలో బిందు ఒకటి వస్తుంది, ఏడవది అనమాట. ఆ ఏడో పాయింటే అనుగ్రహం. ఈ ఉన్ముఖోన్ముఖం అనే ముద్ర వేసుకుని మనం కూర్చుంటే పరమాత్మ యొక్క అనుగ్రహం నాలోకి దిగి వస్తోంది అనే ఒక భావనతో వేస్తే నేను యాస్పైర్ చేస్తున్నాను. అరవిందులు మాధవ మిర్రా ఏం చెప్తున్నారంటే యూ యాస్పైర్ ఫర్ ద హయ్యెస్ట్ ట్రూత్. అప్పుడు ఇది నీలోకి దిగి వస్తుంది అంటారు. మనం అడగటం, పైనుంచి దిగి రావటం, ఈ రెండూ జరగటం అనే దాంట్లోనే అనుగ్రహం అనేది కనిపిస్తుంది అంటారు. అలాగా ఈ ముద్ర వేసుకుంటే మనకు ఆ భగవంతుడి అనుగ్రహం అనేది ఏంటో, అది ఎలా ఉంటుందో, దాని బ్యూటీ ఏమిటో అర్థం అవుతుంది. అలాగే ముష్టికం, ఈ ముష్టికం మీరు చాలాసార్లు వేసి ఉంటారు. ముష్టికం అంటే ఏంటి, పిడిగిల్లాగా బిగించడం, బొటనవేలు రెండు ఎదురుగుండా ఉన్నవాడు చూపించడం. ఎదురుగుండా గురువుగారు మాతాజీ లేకపోతే గాయత్రి మాత ఉంటారు కదా, వాళ్ళకి చూపించడం ముష్టికం. ముష్టికం అంటే దీని గురించి మాస్టర్ ఏం చెప్పారంటే, ఎలాగైతే ఒక ఒక కరెంటుతో నడిచే వాటిని రన్ చేయాలంటే ప్లగ్ సాకెట్లో పెడతాము, దానికి రెండు పిన్స్ ఉంటాయో, అలాగే ఈ విశ్వంలో ఉన్న శక్తిని మనలోకి తీసుకోవటానికి ఈ రెండు బటన్ వేళ్ళు అలాగ పనిచేస్తాయి. ధనధ్రువం రుణధ్రువంలాగా అంటే ఇడాపెంగళలాగా పనిచేస్తాయి. దాని ద్వారా భగవంతుడి శక్తి మనకు వస్తుంది. గురువుగారు దీక్ష ఇచ్చినప్పుడు ఈ ముష్టికం వేసుకోమంటారు. ఈ ముష్టికం వేసుకుంటున్నప్పుడు ఆ గోళ్ళకి బటన్ వేలికి గోల్డ్ అవి ఉండకూడదు, అసలు ఏ వేలికి ఉండకూడదు. గోల్డ్ నీట్గా కట్ చేసుకుని శుభ్రంగా ఉంచుకొని మట్టి లేకుండా ఆ దీక్ష తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది రెండు బటన్ వేళ్ళలోంచి గురుదేవుల నుంచి శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టు. ఇలాగా పెట్టుకుంటే అప్పుడు మనం ఆ భర్గ శక్తిని, సవితాదేవత యొక్క భర్గ శక్తిని మనలోకి ఆహ్వానిస్తామన్నమాట ఈ ముష్టికం అనే ముద్ర వేసుకున్నప్పుడు. ఇది కూడా అటు సూర్యుడు వైపు తిరిగినా ఏ దేవత వైపు చూపించినా అక్కడి నుంచి శక్తిని మనం రిసీవ్ చేసుకుంటాము. అది రిసీవింగ్ అన్నమాట, రిసీవింగ్ పోశ్చర్. మనం ఎలా కూర్చున్నా వేళ్ళు ఈ ముష్టికం అనే ముద్రలో పెట్టుకుని కూర్చుంటే మనకు ఆ శక్తి మనలోకి రావడం తెలుస్తుంది. తర్వాత మరి ఇప్పటివరకు రాలేదా అంటే, ఇప్పటివరకు చేసినవన్నీ ఏంటి, మొట్టమొదటి నేను రెడీగా ఉన్నాను నాలోకి రా, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు చెప్పు, నేను నేర్చుకున్నది అందరికీ కూడా చెప్తాను. సుముఖం, తర్వాత సంపుటం, తర్వాత వితటం, తర్వాత విస్తృతం, ఇలా వరుసగా చెప్పుకున్నాం. అలాగే కూర్మం, మత్స్యం, కూర్మం, వరాహం ఇవన్నీ చెప్పుకున్నాం, హేమపాశం చెప్పుకున్నాం. అంటే అంతవరకు ఏమైంది, నన్ను నేను డిసిప్లిన్డ్గా ఉంచుకుంటాను, ఇవన్నీ చేస్తాను, నేను నీ కోసం ఆకాంక్షిస్తున్నాను నాలోకి దిగిరా, ఇవన్నీ అడిగినప్పుడు అంతవరకు ఒక స్టేజ్ అయింది. ఇప్పుడు రెండో స్టేజ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ రెండో స్టేజ్లో మనలోకి శక్తి ప్రవేశించి గ్రంథితం అంటే ఏంటి, గ్రంథి అంటే ముడేయటం, ముడివేశం. ఎక్కడెక్కడ ముడేస్తాం, మనలోకి వచ్చిన శక్తిని ఎక్కడ ముడేయాలి. గంగాదేవి ఆకాశం నుంచి ఉరుకుతూ దూకుతూ వస్తూ ఉంది, ఆ శక్తిని భరించలేదు భూమి బద్దలైపోతుందంటే అప్పుడు శివుడు ఏం చేశాడు, ఆయన జటాజూటంలో గంగని ఆహ్వానించి ముడేసేసాడు, జడలో గంగాదేవిని కట్టిపడేశాడు తన జటాజూటంతో. గంగాదేవి ఎంతో తీవ్ర వేగంతో వస్తున్న ఆవిడని తనకున్న పెద్ద పెద్ద జడలతో కట్టేసేట. అంటే ఏం చేశాడు, గ్రంథితం బంధించాడు. అలాగ మనం వచ్చిన శక్తిని బంధించుకోరు. ఎక్కడ గురువుగారు ఇచ్చారు, ఎక్కడ బంధించుకోమన్నారు, నా అంతరాత్మలో ధారణ చేసేదము కాక. ముష్టికం వేసుకున్న తర్వాత ఈ గ్రంథితం అనే ముద్ర వేసుకుని ఆ సవిత దేవత యొక్క భర్గ తేజస్సుని నా అంతరంగంలో ధారణ చేయించున్నాను అని చెప్పినప్పుడు ఈ ముద్ర వేసుకుంది కూర్చుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఇది ఈ గ్రంథితం అనే ముద్ర యొక్క ప్రభావం తెలుస్తుంది. తెలిసిన తర్వాత మనం ప్రళంబం నెక్స్ట్. ప్రళంబం అంటే చేతి వేళ్ళు భూమికి వేసి చూపిస్తున్నాం మొత్తం స్ట్రైట్గా పెట్టి. అంటే ఏం చేయాలి? ప్రళంబం అనేటప్పుడు మనకు ఏముండాలి, మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే మేము ఈ తీసుకున్న శక్తిని సరిగ్గా ఉపయోగిస్తాం. ఎలాగైతే మనం కిందసారి చెప్పుకున్నాం, ఒక గోడ కట్టేటప్పుడు లంబం ఒకటి వేళ్లాడదీస్తాడు, వేళ్లాడదీసి గోడ స్ట్రైట్గా వస్తుందో వంక తెంకరగా వెళ్తుందో చెక్ చేసుకుంటున్నాడు. కరెక్ట్గా 90 డిగ్రీస్ ఎలా కడతారు గోడలు, అటు ఇటు పోకుండా అంటే లంబం ఉంటేనే కడతారు, లేదా కట్టరు. అలాగే ప్రలంబం బాగుగా ఉపయోగించబడిన ఈ లంబం వల్ల మనం మనలో వచ్చిన మనలో ప్రవేశించిన శక్తిని ఒక చోట ఉంచుకొని అక్కడి నుంచి సరిగ్గా మొత్తం అది ఏ నిర్మాణం చేయదలుచుకుందో ఆ రకంగా పర్ఫెక్ట్ నిర్మాణం జరగడానికి మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నమాట. మేము సిద్ధంగా ఉన్నాం, ఎస్ నిర్మించు మా అందరు బుద్ధులను సన్మార్గము వైపు ప్రేరేపించుగాక. అది మనం నిర్మాణం చేయమంటున్నాం, మనల్లో మార్పుని కోరుకుంటున్నాం. అదంతా కూడా ఈ ప్రళంబం. తర్వాత యాక్చువల్గా నేను మీకు చెప్తున్నప్పుడు ముద్రలు ముందరవి వెనక్కి వెనక్కి ముందరకి అలా చెప్పేశాను. మీరు ఇప్పుడు విన్న తర్వాత ఏం చేస్తారంటే సీరియల్గా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుని వినండి. ఇప్పుడు వస్తుంది యాక్చువల్గా మత్స్య ప్రళంబం అయిన తర్వాత మత్స్య కరెక్ట్గా మా బుద్ధుల్ని సన్మార్గం వైపు ప్రేరేపించు అని మనం అడిగినప్పుడు నెక్స్ట్ వేసేది మత్స్యావతారం. మత్స్యావతారం గురించి చెప్పుకున్నాం కదా, అది కొంచెం కాస్త పెద్దది, ఇంకా పెద్దది సముద్రం అయింది. అలాగా ఆ సవిత దేవత యొక్క భర్గశక్తి మనలో మొట్టమొదటిగా చిన్నగా ప్రవేశించి మెల్లిగా మెల్లిగా పెద్దది పెద్దది అంత వ్యాపించేస్తుంది. అదైన తర్వాత కూర్మం ఎలాగైతే అమృత మథనానికి పనికొచ్చిందో అలాగే మనలో ఉన్న రాక్షస గుణాలు దైవీ గుణాలు. అసలు రాక్షసులు అంటే తెలియాలి, రాక్షసుల గుణాలని చెప్పలేదు ఇక్కడ. ఆసురీ సంపత్తి అన్నారు, అసురులు వేరు రాక్షసులు వేరు. రాక్షసులు అంటే రక్షించేవాళ్ళు. ఈ శరీరంలో కణాలు చచ్చిపోతుంటాయి, మళ్ళీ కుడుతుంటాయి, మళ్ళీ చచ్చిపోతుంటాయి. అలా ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో కంటిన్యూటీ ఉండేటట్టు చేసేవాళ్ళు రాక్షసులు. అసురులు అంటే గాలికి సంబంధించి ఊపిరికి సంబంధించిన వాళ్ళు. ఆ అసుర లక్షణాలు ఏమిటో మనం దైవాసుర సంపద విభాగ యోగంలో చదువుకున్నాం. ఇక్కడ దేవదానవుల సహకారంతో అమృత మథనం జరిగింది. దానికి విష్ణువు కూర్మావతారం ఎత్తి నేరు మునిగిపోకుండా రక్షించాడు అని చెప్పుకున్నాం. అలాగా మనలో ఉన్న ఈ శక్తి పెరుగుతూ పెరుగుతూ ఉండగా మన వెన్నుపూసలో జరిగే క్రియలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా మన వెన్నుపూసని రక్షిస్తూ ఉంటాడు కూర్మ శక్తిగా. అదైన తర్వాత వరాహం, అప్పుడు గొప్ప వెలుగు మనలోకి వస్తుంది, మనకు తెలుస్తుంది అంత వెలుగైపోయినట్టు. తర్వాత సింహక్రాంతం. సింహక్రాంతం అనే దాంట్లో రెండు చేతులు చూపిస్తాం అన్నమాట, అరచేతులు రెండు పైకి పెట్టి మడిచేసి మోచేతులు దగ్గర మడిచేసి రెండు చేతులు పైకి ఎత్తి పట్టుకున్న పోస్చర్ ఉంది సింహక్రాంతం. క్రాంతం మామూలుగా ఏంటంటే వెలుగు అని మాట్లాడతాం, క్రాంతి అంటే వెలుగు. సింహక్రాంతం, సింహక్రాంతం అంటే ఏం చెప్పాలి? మామూలుగా అయితే సింహభాగం, సింహభాగం అంటే మేజర్ షేర్, ఎక్కువ అనమాట. అలాగే ఇక్కడ సింహక్రాంతం అంటే ఎక్కువ వెలుగు. వరాహం అంటే వెలుగు వచ్చింది, ఇంకా వెలుగు, ఇంకా వెలుగు ఇవ్వాలి. అంటే ఒక క్యాండిల్ వెలిగించాం అనుకోండి, వెలుగు ఉంటుంది బాగుంది. 100 క్యాండిల్స్ వెలిగితే ఇంకా పెద్దగా ఉంటుంది, 1000 క్యాండిల్స్ పెరిగితే ఇంకా పెద్దగా ఉంటుంది, ఇంకో పెద్ద 100,000 క్యాండిల్స్ వెలిగించాం ఇప్పుడేమవుతుంది చాలా వెలుగు వచ్చేస్తుంది. అలాగా సింహక్రాంతం మనలో ఉన్న వెలుగు చిన్నగా వరాహంగా చిన్న వెలుగుగా కాకుండా సింహక్రాంతం అవ్వాలి, అందరికీ వ్యాపించాలి. అయిందా సింహక్రాంతం? అయిందా మహాక్రాంతం? ఈ మహాక్రాంతం అప్పుడు అరచేతులు ఎదురుగుట కాకుండా తన వైపుకు తిప్పుకుంటాడు. మహాక్రాంతం మహా అని వచ్చిన చోటల్లో కూడా మహర్లోకము, మన అనాహతం దగ్గర మహర్లోకము. ఈ మహాక్రాంతం మహర్లోకాన్ని అందరినీ ఆ మహర్లోకం యొక్క వెలుగుని మనం అడుగుతున్నాం. మహర్లోకం యొక్క వెలుగు విశేషం ఏంటంటే అక్కడ అన్ని తప్పులు జరగడానికి వీల్లేని పరిస్థితి, అనుకున్న అనుకున్నట్టు అయిపోయే పరిస్థితి. అలాగే రోగం ఉండదు అక్కడ, అక్కడ మృత్యు ఉండదు, ఎప్పుడు ఆనందం ఉంటుంది, ఎప్పుడు అమృతం ఉంటుంది. అది మహర్లోకం. అది మనకు మన హృదయంలో ఉంటుంది. ఆ హృదయంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి అదంతా ఉంటుంది. అది మహర్లోక యొక్క గొప్పతనం. అక్క అందుకనే ఓంకారం అనేటప్పుడు మకారము అనేది మహర్లోక ప్రజ్ఞకి సంబంధించింది అని మహాత్ములు చెప్తారు. జాగ్రత్తగా మనం సాధన చేసుకుంటున్నప్పుడు ఆ మకారాన్ని పట్టుకుంటే, అలాగే సరిగమ సరిగమ పద ని, దీని గురించి పూజ్య గురుదేవుల సాహిత్యంలో బ్రహ్మాండమైన విశేషమైన వ్యాఖ్యానం ఉంది దీని గురించి. ఆ మేధాపత్రికలో ఆ మధ్య ఏప్రిల్ 2015 లేదా 2014 దాంట్లోనూ ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్ కంప్లీట్గా మొత్తం అంతా సంపాదించండి. దాంట్లో గురువు గారు మొత్తం ఇచ్చారు సరిగమ పదం గురించి. దాంట్లో మకారం అంటే మధ్యము అంటాం సంగీత భాషలో, ఋషభము గాంధర్వము మధ్యమము, తర్వాత పంచమము దైవతము నిషాదము అంటాం. అట్లి ఋషభం అంటే రి, సా రి గ, తర్వాత మా, ఆ మా అని ఉచ్చరించినప్పుడు అది అనాహతంలో పనిచేస్తుంది. ఆ అనాహతానికి సంబంధించి మహర్లోకము, ఆ మహర్లోక విశేషాలన్నీ దాంట్లో ఇచ్చారు. అదంతా కూడా ఈ మహాక్రాంతంలో. తర్వాత ముద్గరం, ముద్గరం అంటే ఒక రకమైనది ఆయుధం. అమ్మవారికి ఉండే ఆయుధాల్లో ఒకటి ముద్గరం, అంటే రోకం లాంటిది అనమాట. జాగ్రత్త, ఓ దెబ్బ వేస్తారండి. ఎవరినేస్తాం దెబ్బ? ఈ శక్తి అంతా సంపాదించి ఈ మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని అనుకుని మనం ముద్గరం అనే ముద్ర వేస్తాం. ఎందుకు? మా దగ్గర మనకు శక్తి వస్తుంది అనమాట. ముద్గరం అంటే ఒక రకమైన రోకలి లాంటి శక్తి. మనకు చండీ సప్తశతిలో, దేవి భాగవతం ఇలాంటి వాటిలో ఆ రాక్షసులను చంపేటప్పుడు ఇలాంటి ఆయుధం ప్రయోగించిందని ఉంటుంది. కాబట్టి మరి రాక్షసులు ఎవరైతే ఉంటారో రాక్షసులను దూరం చేయడానికి మనం ముద్రలు ఎందుకు ఉన్నాయని చెప్పుకున్నాం. దేవతలను ఆహ్వానించడానికిను, రాక్షసులకి ఒక వార్నింగ్ ఇవ్వడానికి. కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం మేము. జాగ్రత్త, ఈ శక్తి మా దగ్గర ఉంది, మీరు మమ్మల్ని చేయలేరు అని ఒక రకమైన గుర్తు అనమాట ముద్గరం. తర్వాత చివరిగా ఇంకా పల్లవం. పల్లవం ఇచ్చింది అంటే ఏంటి? తొడిగింది, చిగురు తొడిగింది. అలాగే ఈ పల్లవం చిన్న శాఖ వచ్చిందనమాట, ఒక బ్రాంచ్, ఒక బ్రాంచ్ వచ్చిందనమాట. ఈ బ్రాంచ్ ఏం చేస్తుంది? అది కూడా పెద్దదవుతుంది. దాంట్లో మళ్ళీ ఇంకో బ్రాంచ్ ఇస్తుంది. అంటే ఏంటి? అది అలా కంటిన్యూస్గా విస్తరణ అనే కార్యక్రమంలోకి తీసుకువెళ్తుంది. పల్లవం అంటే ఎక్కడైతే బ్రాంచ్ వచ్చిందో జనరల్గా అక్కడే పూలు పోయటానికి కావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. చెట్టును జాగ్రత్తగా గమనిస్తే పువ్వు వచ్చేటప్పుడు ఒక బ్రాంచ్ నుంచి, లేకపోతే ఒక ఆకు చెట్టుకి ఉన్న కాండం దగ్గర ఆకు ఎక్కడ పుడుతుందో అక్కడి నుంచి ఒక మొగ్గు వస్తుంది. అలాగే ఆ పల్లవం అంటుంది అండి, లేత ఆకు. అలాగే మనం ఈ సాధన అంతా చేసుకున్న తర్వాత మనలో కూడా అలాంటి పల్లవము ఒకటి వస్తుంది. వచ్చి మామూలుగా ఆకులు ఏం చేస్తాయి? సూర్యకిరణాలని ఆకర్షించుకుంటాయి. అలాగే మనం పల్లవంలాగా అయ్యి సూర్యకిరణాలని శోషించుకోగలము. ఇవన్నీ కూడా మానసిక స్థితి. ఇదంటే ఆ మానసిక స్థితి దృష్టిలో పెట్టుకొని సపోజ్ ఇవన్నీ కాకుండా ఒక్కటే వేసాం అనుకుందాం, పల్లవం, మిగతా అన్ని వేయలేదు. ఈ పల్లవం అనే ముద్ర దాంట్లో ఉంది. ఆ ముద్ర వేసుకుని సూర్యకిరణాలు ఎదురుగుండా నుంచుని చేసి చూడాలి. అలా కాకుండా ఇప్పుడు రాత్రి 10:30 అయింది, ఇప్పుడు చేసినా కూడా సూర్యకిరణాలు మనలోకి రావాలి. ఎందుకంటే సూర్యుడు భూమి మీద ఏదో ప్రదేశంలో ఎప్పుడు ఉంటూనే ఉంటాడు, ఆయన ఎప్పుడు రెస్ట్ లేదు, మనమే రెస్ట్ తీసుకుంది. అందుకని ఆ రకంగా ప్రయత్నం చేసినా కూడా పల్లవము అనే ముద్ర వేసి సూర్యకిరణాలను ఆకులు ఎలాగైతే శోషించుకుంటున్నాయో, అలాగే నేను జగజ్జయని మహాయోగేశ్వరీ దేవి అని గురుదేవులు దర్శించిన ఆ 7 రంగుల శక్తి ఏదైతే ఉందో దాన్ని నేను ఆ నాలోకి ఆకర్షించుకుంటున్నాను. ఒక ఆకు సూర్యకిరణాలని స్వీకరించినట్టుగా ఏడిటిని ఏది స్వీకరిస్తుంది? తెల్లగా ఉంటే స్వీకరిస్తుంది. అంతేగాని ఏ రంగు ఉంటే ఆ రంగే స్వీకరించి మిగతా వాటిని, ఆ రంగు స్వీకరించి వెదజల్లి మిగతా వాళ్ళని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అలా కాకుండా అన్ని రంగుల్ని లాక్కోగలిగింది తెలుపు ఒకటే. కాబట్టి తెల్లగా ఉంటాం మనం. పల్లవం అంటే మన మనస్సు స్వచ్ఛంగా, మన శరీరం స్వచ్ఛంగా, మన ప్రాణ శరీరాలు మూడు కూడా స్వచ్ఛంగా తెల్లగా ఉండడం అంటే స్వచ్ఛంగా ఉండడం. స్వచ్ఛంగా ఉంటే అప్పుడు ఈ సూర్యకిరణాలను ఎలాగైతే క్లోరోఫిల్ లాక్కొని ఆహారం తయారు చేసుకుంటుందో అలాగే ఆధ్యాత్మికమైన శక్తి అంతా కూడా మనం తీసుకోగలం పల్లవం అనే ముద్రతోటి. ఇది మాకు ముద్రకు సంబంధించిన నాకు అందినంత వరకు మీతో నాలెడ్జ్ పంచుకుంటున్నాను. దీంట్లో దోషాలు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు. దోషం ఉంటే దయచేసి దాన్ని వదిలేసి మంచిని స్వీకరించండి. ఇవాళ ఇవాళతో అయిపోయాయి ముద్రలు మనకు. ఈ ముద్రలు అయిపోయాయి అంటే అర్థం ముద్రల గురించి చెప్పుకోవడం అయిపోతుంది, కానీ ఆ ముద్ర చేసి చూస్తున్న కొద్దీ దాంట్లో బ్యూటీ అర్థం అవుతుంది. ముద్ర చేసుకుంటున్న కొద్దీ తెలుస్తుంటుంది. షణ్ముఖం అనే ముద్ర వేసిన షణ్ముఖీ ముద్ర అని వేరుగా ఉంటుంది. ఇదివరకు ఒకసారి కిషోర్ అడిగితే చెప్తాను, ఆ షణ్ముఖీ ముద్ర వేస్తే అంటే ఒక్కొక్కళ్ళ అనుభూతి ఒకలా ఉంటుంది. అమలాపురంలో చెప్పినప్పుడు ఒక ఆయన అన్నాడు, వెంటనే మాకు మనస్సు ఎంతకాలం ట్రై చేసినా నిశ్చలం అవ్వలేదు, వెంటనే నిశ్చలం అయిపోయిందండి, చాలా బాగుంది అన్నాడు. వాళ్ళు చేసుకుని ఉండొచ్చు, తర్వాత కూడా మానేసి ఉండొచ్చు. మరి కిషోర్ తర్వాత చేసేది లేదు, ఎప్పుడు నాకు నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. ఇవి ఒకసారి వేసి వదిలేస్తే వచ్చేది ఏం కాదు, వేసుకుంటూ ఉండాలి రోజు చేయాలి కాసేపు. ఎప్పుడో ఈత నేర్చుకున్నామని చెప్పి ఇప్పుడు ఒకసారి దిగామనుకోండి, మధ్యలో 15 ఏళ్ళు ఈత కొట్టలేదు, ఏమవుతుంది? ఆయాసం వస్తుంది, ప్రాక్టీస్ లేని మనం. లేకపోతే మర్చిపోవచ్చు, అమ్మో మునిగిపోదామని భయం రావచ్చు. కానీ ఇక్కడ అలాంటి భయాలు ఏం లేవు. కాకపోతే ముద్రలు వేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనలో మార్పు వస్తుంది. అది గమనించగలిగితే చాలా తొందరగా మనం ముద్రలు ఒకదాని తర్వాత ఒకదాంట్లోకి వెళ్ళిపోవచ్చు. మొట్టమొదటి మటుకు అంత ఫాస్ట్గా వేయకూడదు ముద్రలు. ఒక ముద్ర వేసి అసలు ఏం జరుగుతుందో మన మీద మనం టెస్ట్ చేసుకోవాలి. ఎవరు వచ్చి చెప్పరు నువ్వు ముద్ర బాగా వేసావు, బాగుంది, వెరీ గుడ్, తర్వాత దానికి వెళ్ళని. మనకు మనమే, అందుకనే ఏమో పాశ్యం అంటే ఎవరికి వాళ్లే టీచర్, ఎవరికి వాళ్లే స్టూడెంట్, ఎవరికి వాళ్లే పరీక్ష రాయడం, ఎవరికి వాళ్లే మార్కులు వేసుకోవడం. నిష్పక్షపాతంగా మార్కులు వేసుకోవాలి. వేసుకుంటే మనం గాయత్రి చేయటం వల్ల ఏదైతే గురువుగారు ఎక్స్పెక్ట్ చేశారు, లేకపోతే అసలు ఈ ముద్రలు ఆయన కూడా ఇవ్వరు కదా, ఆ ముద్రలు లేకపోయినా పర్వాలేదు మీరు మామూలుగా చేసేయండి గాయత్రి అని చెప్పచ్చు. వెయ్యక్కర్లేకపోతే అసలు ఇవ్వరు, కాబట్టి వెయ్యాలి కాబట్టి ఇచ్చారు. కాబట్టి ముద్రలు ఈ రకంగా అర్థం చేసుకుని అవి ఒక్కొక్కటి వేసి చూసుకుని మన మనస్సులో ఏ రకమైన మార్పు చేయగలుగుతున్నాయా లేదా. ఎందుకంటే దృష్టిలు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా తెస్తాయి, గురువుగారు అవన్నీ చేసి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా తెస్తాయి. వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనకు మార్పులు వస్తున్నా లేదా చూసుకుని ప్రతి రోజు ప్రాక్టీస్ చేయడం వాటి వల్ల ఎంతో మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ముద్రకు సంబంధించినవి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం గాయత్రి చిత్రావళి గురించి చెప్పుకుంటాం. గాయత్రి చిత్రావళిలో 24 అక్షరాలకి 24 దేవతాశక్తులు, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి ఇలా వరుసగా మొదలుపెట్టి త్రిపుర దాంతో ఎండ్ అవుతుంది. మొట్టమొదటి 12 శక్తులునేమో ఆధ్యాత్మిక శక్తులు, మన ఆత్మ ఉన్నతికి పనికి వస్తాయి. మిగతా 12 శక్తులు కూడా భౌతిక ఈ అవసరాల కోసం, భౌతిక సుఖాల కోసం, లేకపోతే భౌతికమైన జీవితం కోసం. ఇప్పుడు గురువుగారు అంత సాధన చేశారు, మరి హరిద్వార్లో అంత పెద్ద బిల్డింగ్ కట్టారు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించారు, అవన్నీ భౌతికమైనవి గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక వాటి కోసం భౌతికమైనవి అన్నమాట. అలాంటివి చెయ్యాలంటే వాటికి కావాల్సిన వనరులు లక్షల లక్షలు రావాలి, అదే కోట్లు కావాలి. ఎవరు ఇస్తారు, ఎవరిని అడగను అని అపరిగ్రహం ఉంది గురువు గారికి. మరి అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి అంత పెద్ద యజ్ఞం ఎలా చేయగలిగాను నేను అంటే అంతా గురుదేవుల యొక్క అదృశ్య క్రీడ, నాదేం లేదు అని జీవిత చరిత్రలో రాసుకుంటారు. అలాంటి అదృశ్య క్రీడ జరగాలి అంటే మనకు గాయత్రితో పాటు సావిత్రి శక్తి కూడా తెలిసి ఉండాలి. ఆ సావిత్రి శక్తులేమో మొట్టమొదటి 12 గాయత్రివి, 13 నుంచి 24 వరకు సావిత్రికి సంబంధించింది. ఈ రకంగా ఒకటి ఆధ్యాత్మికము, రెండు భౌతికము. రెండు ఉంటేనే పదార్థము పరమాత్మ, పదార్థం ఉంటేనే పరమాత్మ వ్యక్తం అవుతాడు, లేకపోతే వ్యక్తం కాదు. ఎనర్జీ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే మ్యాటర్ ఉండి తీరాలి. ఈ రెండింటి కలయిక వల్ల మధ్యలో ఒకటి కాన్షియస్నెస్ అనేది వస్తుంది. మ్యాటర్ బట్టి కాన్షియస్నెస్ మారుతుంది తప్ప స్పిరిట్ బట్టి మారదు. కాబట్టి మన చేతనత్వం ఎలా ఉంటుంది, మన
బాడీ బట్టి ఉంటుంది. మన బాడీ కాన్స్టిట్యూషన్ అది బాడీ బట్టి ఉంటుంది. పంచభూతాలు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి, పంచ తన్మాత్రలు ఎలా ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఎలా ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఎలా ఉన్నాయి, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఏ స్టేజ్లో ఉన్నాయి, ఆ స్టేజ్ బట్టి మన చేతనత్వంలో మార్పు వస్తుంది తప్ప, మామూలుగా చూస్తే అందరు మనుషులు ఒకటే, ఎవరు కాదన్నారు, ఎవరు కాదనలేదు. ఆ కరెంటు అన్ని చోట్ల ఒకటే, ఇండియా కరెంటు, పాకిస్తాన్ కరెంటు, అమెరికా కరెంటు, లేకపోతే సూర్యుడిలో కరెంటు, ఇన్ని కరెంట్లు ఉండవు, ఒకటే ఉంటుంది ఎలక్ట్రిసిటీ, వన్ ఎలక్ట్రిసిటీ. బట్ అదే స్పిరిట్ సూర్యుడిలోంచి పనిచేస్తున్నప్పుడు ఏమో మనం అసలు చూడని కూడా చూడలేము సూర్యుడికి. అదే చంద్రుడిలోంచి పనిచేస్తున్నప్పుడు బాగా ఎంత చల్లగా ఉన్నాడు, ఎంత హాయిగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు, రాబోయే చందమామ అని పాటలు పాడతాం చంద్రుడికి వేసి చూసి. అదే రాబోయే సూర్యమామ, లేదా ఇంకోటి అనంగరా సూర్యుడు వస్తే ఇంకేమైనా ఉందా ఖాళీ, ఎందుకు అనలేకపోతున్నాం. ఆయన చేతనత్వం అలాంటి, ఆ చేతనత్వం అంటే మనలోంచి వ్యక్తమయ్యే పరమాత్మ యొక్క తత్వము. చేతనత్వాన్ని అలా గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. గురుదేవులు ఏమంటారు, నేను చేతనత్వరీత్యా సత్ చిత్ ఆనందమైన పరమాత్మను అని డైరెక్ట్గా డిక్లేర్ చేశారు గురుదేవుడు. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి అని డిక్లేర్ చేశారు ఆయన. చదివే ఉంటారు చూడండి, మామూలుగా గురువు గారిని గురువు గారు అని చూడటం ఒకటి, ఆయనే చెప్పుకున్నట్టు సచ్చిదానందుడు అని ఒకడు ఉన్నాడంటే ఆయన గురువు గారే అంటే, ఆ స్టేజ్కి వెళ్ళి ఆ స్టేజ్ని అనుభవంలోకి తెచ్చుకుని దాంతో ఒక్కటయ్యి అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే గురుదేవుల జీవిత చరిత్ర దానికి ఉదాహరణ. అలాంటి మానసిక స్థితి రావాలంటే ఆయన ఏం చేశారు సాధనలో, శరీరంలో ప్రతి అణువులోనూ బ్రహ్మవర్చస్సును నింపుకున్నారు. నేను ఏ పని చేసినా బ్రహ్మవర్చస్సు నింపుకోవడం అనే కార్యక్రమం ఫస్ట్. దానికోసమే నేను ఈ జీవితం అంతా వెచ్చించాను, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను, నేనేం సుఖంగా బతకలేదు అని కూడా రాసుకున్నారు. ఏదో గురువుగారు కాబట్టి హ్యాపీగా ఆయన బోల్డ్ శక్తులు ఉన్నాయి కాబట్టి చీకు చింత లేకుండా బతికేసాడు ఆయన, మూడు సాధనలు చేసేసుకున్నారు. మాకు మరి భార్య బిడ్డలు ఉన్నారు, లేకపోతే మొగుడు పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇంకోటి అయితే ఉద్యోగం సరిగ్గా లేదు, ఈ బాధలన్నీ ఉన్నా మాకు ఎలా వస్తుంది, ఇలాంటి ప్రశ్నలు లేకపోవడం. అది అవే ఇవి ఇవే, అవన్నీ ఉండగానే ఇవి చేయగలం తప్ప అలాంటి స్థితిలోంచి ఏ స్థితిలోకన్నా వెళ్ళాలి అంటే మన పదార్థంలో మార్పు తెచ్చుకోవాలి. ఈ పదార్థం అంటేనే మన శరీరము, మనస్సు, ప్రాణం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. ఈ మూడు దాటిన తర్వాత విజ్ఞానమయ కోశం ఉంటుంది, అది పర్వాలేదు. ఆ తర్వాత ఆనందమయ కోసం, దాన్ని భగవంతుడు డైరెక్ట్గా సృష్టి చేసుకున్నాడు కాబట్టి దాంట్లో దోషాలు ఉండవని మనం పంచకోశాల గురించి చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. అందుకని సాధన మొత్తం కూడా మన అన్నమయ కోశాన్ని, ప్రాణమయ కోశాన్ని, మనోమయ కోశాన్ని సరిచేసుకోవటము, దాన్ని పరమాత్మ యొక్క సత్యము, జ్ఞానము, ఆనందము అనే దివ్య తేజస్సుతో నింపడం అనేదే ముఖ్యం. అలాంటి తేజస్సుని మనలోకి ఆహ్వానించే కొద్దీ ఏమవుతుందంటే అన్నమయ కోశంలో అణువులు, ప్రాణమయ కోశంలో అణువులు, మనోమయ కోశంలో అణువులు అంతకు ముందున్నవి పోయి కొత్తవి తయారవుతాయి. మనం వేడి చేసామనుకోండి ఏమవుతుంది, అక్కడ ఉన్న పదార్థం మెల్లిమెల్లిగా కరిగి ఆవిరై బయటికి పోతుంది. అలాగే ఇక్కడ కూడా జరిగి పదార్థం అక్కడ ఉన్నది పోయి కొత్తది వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే సత్యలోకంలో ఉన్న ఈధర్తోటి. ఇప్పుడు కూడా ఈ కోశాలు కానీ ఈ శ్లోకాలు కానీ అన్నీ కూడా వీటిలన్నింటినీ నిర్మించేది ఎవరు, ఈధర్ అంటే ఆకాశం. ఆకాశం ఆ ఈధర్లో 7 types of ethers ఉన్నాయి, అంటే 7 లోకాలకు సంబంధించి మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ మాస్టర్ జ్వాలాకులు గారు ఇచ్చిన దాంట్లో ఉంటాయి 7 లోకాలు. మళ్ళీ 7 ఇట్లోంచి 7 7 49 వాటికి ఫిజికల్, యాస్ట్రల్, మెంటల్, స్పిరిచువల్, ఆత్మిక, తర్వాత నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, ఇలా 7 ఉంటాయి. ఆ 7 కూడా 7 రకాల ఈధర్స్ అనమాట. ఆ 7 రకాల ఈధర్స్లో హయ్యెస్ట్ ప్లేన్ ఏదైతే ఉందో మహాపరానిర్వాణ ప్లేన్లో ఉన్న ఈధర్తోటి, ఆ ఆకాశంతో, అక్కడ ఉన్న అణువులతోటి మన మనస్సు, మన ప్రాణము, మన శరీరము పూర్తిగా నింపబడతాయి అనమాట, కొంచెం 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 కొంచెం. అప్పుడు ఏమవుతుందంటే శరీరం తేలికైపోతుంది. తాహిరి మహాశయులు ఇక్కడ మాట్లాడుతున్నారు, అక్కడ ఎక్కడో బాబాజీ వచ్చారు, బాబాజీ చెల్లెలు వచ్చారు, ఒక గుహ లాంటి తెచ్చుకున్నది, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు సరే శరీరం వదిలేకు నువ్వు అని అన్నావు కదా, అని చెల్లెలికి ఓ మాట ఇస్తారు బాబాజీ, నేను శరీరంలో ఉంటాలే సరేలేదు. అది విని ఆనందంతో ఆవిడ మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతుంది, నేల మాళికలోకి. అక్కడి నుంచి లారీ మహాశయులు వెనక్కి వచ్చేస్తారు, బాబాజీ మాయమైపోతారు. కానీ లారీ మహాశయులు అక్కడే కూర్చుని ఉంటారు, ఎక్కడికే ఉండదు. అలాగా వ్యక్తి ఈ విశ్వంలో ఎక్కడన్నా అనుకోగానే ఉండగలడు, ఎక్కడ ఉన్నాననుకుంటే అక్కడ ఉండగలడు. ఎప్పుడు ఉండగలడు? ఈ రకంగా మన అన్నమయ ప్రాణమయ మనోమయ కోశాల్లో ఉన్న ఈ ఆకాశంలో ఉన్న అణువులు మారాలి. ఆ ఈధర్ హయ్యెస్ట్ ఈధర్ ఏదైతే ఉందో మహాపరా నిర్వాణంలో ఉన్న ఆకాశంలో ఉన్న అణువులతో ఇవన్నీ నింపబడాలి. ఇవన్నీ జరగాలంటే మనలో మార్పు రావాలి. మనలో మార్పు రావాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. అలాంటి సాధనలు అటు ఆధ్యాత్మికంగాను ఇటు భౌతికంగాను మనం పూర్తిగా ఎదగాలి అనుకుంటే గురుదేవులు ఇచ్చిన గాయత్రి చిత్రావళిని క్షుణ్ణంగా చదవాలి. దాంట్లో ఒక గాయత్రి చిత్రావళిలో మొట్టమొదట ఆద్యశక్తి, ఆద్యశక్తి అని ఉంది. ఆద్యశక్తి ఉందనుకోండి, అక్కడ విగ్రహం ఉంటుంది, అమ్మవారి విగ్రహం. దాని పక్కనే ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రానికి మధ్యలో ఒక బీజాక్స్ ఉంటుంది. ఆ యంత్రం ఒకలాగా కొన్ని గీతలతో తయారు చేయబడి ఉంటుంది. దాంట్లో స్క్వేర్ ఉండొచ్చు, లేకపోతే సర్కిల్ ఉండొచ్చు, లేకపోతే ట్రయాంగిల్స్ ఉండొచ్చు, లేకపోతే ఒకటే ట్రయాంగిల్ ఉండొచ్చు, ఒక చుక్క ఉండొచ్చు, 24 అక్షరాలు గాయత్రి అక్షరాలు విడివిడిగా ఉండొచ్చు, లేకపోతే 8 అక్షరాలు కలిపి 3-3 ఒక ట్రయాంగిల్గా ఉండొచ్చు, లేకపోతే ఓం ఒక చోట, భూ ఒక చోట, భువ ఒక చోట, స్వహ ఒక చోట, మహా జనహ తపహ సత్యం ఇలాగ 7 ఉండొచ్చు. ఇవన్నీ రకరకాలుగా ఒక విగ్రహము, ఒక యంత్రము, బీజాక్షరము అనే 3 ముఖ్యం. దాని తర్వాత కలర్స్ ఒకటి ఇంపార్టెంట్, ఇవి ఉంటాయి దీంట్లో. ఈ నెక్స్ట్ క్లాస్లో మీరు వినేవాళ్ళందరూ కూడా మీ ఎదురుగుండా ఆ గాయత్రి చిత్రావళిలో మొట్టమొదటిది నుంచి చివరి వరకు ఉన్న అంతా పెట్టుకోండి. ఎక్కడో మధ్యలోంచి తీసుకుంటాను, ఒక ఆర్డర్లో చెప్పను. ఒక ఆర్డర్లో చెప్పనంటే అర్థం, ఫస్ట్ ఆద్యశక్తి ఉంది అనుకోండి, మేబీ అది చెప్తాను. కానీ మనకు దాంట్లో ఉన్న కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే, ఇందాక చెప్పుకున్నాం మనం, ఒక వాడు కాలు ఒక తాడు మీద వేసాడు, అది పామేమో అనుకుని భయపడ్డాడు. కానీ తర్వాత తెలిసింది అది తాడే పాము కాదు, భ్రాంతి పోయింది. అలాగా ఈ గాయత్రి చిత్రావళిలో ఉన్న ఆ విశేషమైన శక్తుల వివరాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి, ఒక అక్షరంలో శక్తిని మనం సరిగ్గా సాధన చేసుకుంటే మనకు ఆ భ్రాంతి పోతుంది, మనం మాయలోంచి బయటపడిపోతుంది. మాయలోంచి బయటపడటం మనకు ముఖ్యమా? ఆద్యశక్తి నాకు రావాలి, నేను ఏదో చేసేస్తాను. అసలు భ్రాంతిలో నుంచి బయటపడకుండా ఎన్ని శక్తులు వచ్చినా ఒకటే 0. అందుకనే ఏం చేస్తానంటే నేను దాన్ని ఫస్ట్ ఏంటి, సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఎలా 24 లెటర్స్ ఇచ్చారు అలా కాకుండా మనకు ఒక వే, ఇంకో ఇలా వెళ్తే అక్కడికి వెళ్ళటానికి మనకు మంచి పాయింట్ దొరుకుతుంది. అది అంతా నా ప్రతిభేం లేదు, దీంట్లో గురువు గారు ఇచ్చినవి అవన్నీ. ఆ గురువు గారు ఇచ్చినవి ఎంత మ్యాజిక్గా ఉంటాయంటే, అక్కడో చోట ఇక్కడో చోట ఇక్కడో చోట అలా ఉంటాయి. నేను చేస్తున్న పని ఏంటంటే వాటిని ఇంకో వేరే ఆర్డర్లో తీసుకొస్తున్నాను, అంతే, అంతకట్ట ఏం లేదు. మనం అలాగే 24 అక్షరాలే చదువుకోవాలి యాక్చువల్గా. కాకపోతే ఈ చెప్తున్న ఆర్డర్లో గుర్తుపెట్టుకోమని ఎందుకు అడుగుతున్నట్టు మిమ్మల్ని, మొట్టమొదటి మనం మాయలోంచి బయటపడాలి. మాయలోంచి బయటపడితే విషయం అర్థమవుతుంది, ఓహో మనం చేయదలుచుకున్నది, మనం ఇది చెయ్యాలి అని తెలుస్తుంది. ఆ రకంగా మనం గాయత్రి చిత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే పరమ పూజ్య గురుదేవులు, పరమ వందని మాతాజీ, దాదా గురుదేవులు, అలాగే మన మాస్టర్ రామకృష్ణగారు, వాళ్ళు నాకు ఎంత చెప్పడానికి అందిస్తే, నేను ఎంత అందుకుంటే దాన్ని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మనందరం కలిసి గాయత్రి చిత్రావళిని అధ్యయనం చేద్దాం. అలాగే ఇప్పటి వరకు చెప్పుకున్న ముద్రలు ప్రాక్టీస్ చేయండి రోజు. మళ్ళీ మన క్లాస్ వచ్చే లోపల ప్రాక్టీస్ చేసి మీ మీ అనుభవాలు ఏమైతే ఉన్నాయో, అవి ఎంత ఎన్రిచ్ అవుతున్నాయో, దానివల్ల ఎంత ఉపయోగం కలిగిందో మీకు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడం అంటే మనసులో కాదు, ఒక చోట రాసుకోవాలి, ఈ ముద్ర వేసాం బాగుంది, కరెక్ట్ ఇది వచ్చింది రిజల్ట్. ప్రాక్టికల్గా చెప్పగలిగి ఉండాలి. ఎవరిని అడిగితే ముద్రలు వేస్తే ఏమవుతుందండి, ఊరికే వేళ్ళు ఇలా ఇలా కదిపినట్టు మాత్రమే అని అడిగితే ఎవరన్నా, ఇదిగో ఇది వస్తుంది, నేను చేశాను, ఇది దీని రిజల్ట్ అని మీరు చెప్పగలిగి ఉండాలి. ఆ రకంగా మనం ముద్రల్ని ఉపయోగించుకోవడం, దాని తర్వాత ఈ రాబోయే గాయత్రి చిత్రావళిని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అసలు గురువు గారు ఎక్కడా లేనట్టుగా గాయత్రి చిత్రావళి సంబంధించిన వివరాలు ఇవ్వడంతో పాటు 24 గదులు పెట్టారు అక్కడ హరిద్వార్లో. బ్రహ్మవర్చస్వతి సంస్థలు పెట్టి అక్కడ విగ్రహము, అక్కడ యంత్రము, దానికి సంబంధించిన కలర్ ఇవన్నీ వేశారు. వేసి అక్కడ పెద్ద రీసెర్చ్ సెంటర్ పెట్టారు. ఇదంతా పెట్టడం దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం వచ్చే క్లాస్ నుంచి. ఈ రకంగా వచ్చే క్లాస్కి బాగా అందరు తయారు కండి, ముద్రలు బాగా వేసుకోండి. ఇప్పటికి మటుకు మనం ప్రస్తుతానికి స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీ మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.